ఓం శ్రీ మహాగణపతయే నమః. ఇటీవల వచ్చినటువంటి శ్యామశంకరాయ్ సినిమాలో అవసరం లేకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని హిందూ వ్యతిరేక సీన్లు పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అందులో అపౌరుషేయమైనటువంటి పవిత్ర గ్రంథమైన ఋగ్వేదాన్ని కులంకాళ్ళు పట్టుకుని వేలాడే గ్రంథంగా కథానాయకుడు చెప్తాడు. హిందువులు ఎలాగో వేటికి పెద్దగా స్పందించేవాళ్ళు కాదు కాబట్టి సినిమా వాళ్ళు ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా ఫలానా మతగ్రంథంలో ఉగ్రవాదం ప్రేరేపించబడిందని కానీ, ఫలానా మతగ్రంథంలో బానిసత్వం ప్రోత్సహించబడిందని కానీ చెప్పగలరా? పైగా ఆయా మతాల పండుగలు వచ్చినప్పుడు వీళ్లే మత ప్రవక్తల్లా మారిపోయి మరీ ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఇకపోతే నిజంగానే ఋగ్వేదంలో అంటరానితనం ప్రోత్సహించబడిందా, కుల వివక్షను ఋగ్వేదమే విధించిందా అని మనం పరిశీలిస్తే మనకు అసలు నిజమేంటో తెలుస్తుంది. ఋగ్వేదంలో ఒకే ఒక చోట వర్ణ వ్యవస్థ గురించి చెప్పబడింది, అది కూడా పురుష సూక్తంలో. విరాట్ రూపుడైనటువంటి భగవంతుణ్ణి వర్ణిస్తున్నప్పుడు బ్రాహ్మణుడు దేవుని ముఖం నుండి, క్షత్రియుడు బాహువుల నుండి, వైశ్యుడు తొడల నుండి, అలాగే శూద్రుడు పాదాల నుండి ఉద్భవించాడని అందులో పేర్కొనబడింది. అది కేవలం పైపైన మూలాన్ని పరిశీలించినప్పుడు కలిగే భావన మాత్రమే. నిజానికి మనం భాష్య పరిశీలన చేస్తే అసలు వాస్తవం ఏంటో మనకు తెలుస్తుంది. మ్యాక్స్మల్లర్ వంటి పాశ్చాత్యుల ఇంగ్లీషు అనువాదాలను చదువుకుని అదే నిజమని కమ్యూనిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. అదే సినిమాల్లోనూ చూపించారు. నిజానికి అక్కడ బ్రాహ్మణుడు అనే పదానికి అర్థం బ్రాహ్మణ కులస్థుడు అని కాదు, అధ్యాపకుడు అని అర్థం. అంటే నేర్పించేవాడన్నమాట. క్షత్రియుడంటే క్షత్రియ కులస్థుడు కాదు, పాలించేవాడని అర్థం. వైశ్యుడంటే ఉత్పత్తి చేసి వ్యాపారం చేసేవాడని అర్థం. శూద్రుడంటే మనం భావిస్తున్నట్టు కమ్యూనిస్టులు తమ వికృత రాతల్లో రాసినట్టు శూద్ర కులస్థులు కాదు, కార్మిక వర్గం అని అర్థం. నేడు ఒక బ్రాహ్మణుడు కార్మికుడుగా చేస్తున్నాడంటే ఆ పదం అతనికి వర్తిస్తుంది. ప్రపంచంలో ఏ సమాజాన్ని చూసినా కూడా ఈ నాలుగు వర్గాలే ఆయా దేశాల ఉత్థానానికి కారణమవుతాయి. ఆ విషయమే వేదంలో చెప్పబడింది. అక్కడ పాదాల నుండి శూద్రులు ఉద్భవించారు అన్న వాక్యానికి ఉన్న అసలైన అర్థమే వేరు. మీరు సంస్కృత భాష్యాన్ని పరిశీలించినట్టయితే పాదం అనే పదానికి మూలం అనే అర్థం చెప్పారు. వృక్షశాస్త్రంలో చెట్ల వేర్లని పాదాలంటారు, వేళ్లతో నీళ్లు తాగుతాయి కాబట్టి చెట్లకు పాదపాలని పేరు. ఆ విధంగా అధ్యాపక పాలక ఉత్పత్తిదారుల విషయం ఎలా ఉన్నా ప్రతి సమాజంలోనూ కూడా కార్మిక వర్గమే మూలం అనేది ఋగ్వేదం యొక్క ఉద్దేశం. దానిని వక్రీకరించిన హిందూ వ్యతిరేకులు ఇష్టానుసారం భాష్యాలు రాశారు. అసలు ఋగ్వేదంలో ఎన్నో గొప్ప విషయాలుంటే వాటిని వదిలేసి లేని విషయాలను సినిమాలో చూపించడం అంటే ముమ్మాటికి అది హిందుద్వేషమే. ఇక ఋగ్వేదంలోనున్న ఉత్తమ విషయాలను కొన్ని మనం పరిశీలించినట్టయితే, పదవ మండలంలో వచ్చే ఒక సూక్తంలో జూదాని నిందిస్తూ జూదం ఆడేవాడు అందరికీ లోకు అవుతాడని, లోకంచేత నిందింపబడతాడని చెప్పి, ఓ మూర్ఖుడా జూదాన్ని వదిలి వ్యవసాయం చెయ్యి, అప్పుడే నిన్ను సమాజం గౌరవిస్తుంది అని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ నేరుగా ఆదేశవాక్యాన్ని ప్రకటించిన మొట్టమొదటి పవిత్ర గ్రంథం ఋగ్వేదం. అదే ఋగ్వేదంలో దాసీపుత్రుడైనటువంటి కవశ ఐలూషుడు అనే మనిషి ఏకంగా సాధన వల్ల వేద ఋషిగా అవతరించాడు. అప్పుడు ఎక్కడికి పోయింది ఈ అంటరానితనం? అంతేకాక వేద ఋషులలో అనేక మంది జన్మత బ్రాహ్మణులేమీ కాదు, అందరూ సాధనతోనూ తపస్సుతోనూ బ్రాహ్మణత్వాన్ని పొందినవారే. అంతెందుకు జన్మత మత్స్యజాతికి చెందిన వ్యాసుడు గొప్ప మహర్షిగా పూజలు అందుకోలేదా? బ్రాహ్మణుడైనటువంటి రావణుడు తన చేతల వల్ల రాక్షసుడై ఋషుల సాయంతో రాముని చేతిలో అంతమొందలేదా? అంతేకాక ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణుల్లో 100 మంది విశ్వామిత్ర మహర్షి పుత్రులు బ్రాహ్మణులే అయినా వాళ్ల దుష్ప్రవర్తన చేత చండాలులుగా మారేలాగా తండ్రి శాపాన్ని పొందారు. కాబట్టి ఏదైనా నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప సత్యమేమిటో మనకు తెలియదు. పైపైన చదివేసి లేదా వక్రభాష్యాలను వల్లివేసి సినిమాలు తీయడం మానుకుంటే మంచిది. హిందువుల్లో చైతన్యం రానంత వరకు ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. మన పవిత్ర గ్రంథాలు అవహేళనకు గురవుతూనే ఉంటాయి. స్వస్తి.